మనకి నాలుగు వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం అని. ఈ నాలుగు వేదాల్లో కూడా నాలుగు మహావాక్యాలు ఉన్నాయి. ఈ నాలుగు మహావాక్యాలు మనకి ఏం చెబుతున్నాయంటే, జీవుడు దేవుడే, నేను జీవుణ్ణి జీవుణ్ణి అని అనుకుంటున్నావు, ఆ జీవుణ్ణి జీవుణ్ణి అనుకునేటువంటి నీవు జీవుడివి కాదయ్యా, నువ్వు దేవుడివే, నువ్వు పరమాత్మవే అని తెలియజెప్పటమే ఈ మహావాక్యాల యొక్క భావము, ఉద్దేశం. అంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని, మనం పరమాత్మ కంటే వేరుగా ఇక్కడ ఉన్నామని, ఆ పరమాత్మకి మనకి పెట్టుకుంటే సంబంధం ఉంది లేకపోతే లేదని అనుకునేటువంటి అజ్ఞానం సరైంది కాదు. నిజంగా పరమాత్మ అంటే ఆయన కంటే రెండవ వాళ్ళు ఎవరూ లేరు గనక, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఈ లోకంతో సహా అన్ని కూడా పరమాత్మ స్వరూపమే. కనుక నేను జీవుణ్ణి, నేను మానవుణ్ణి, నేను సామాన్యుణ్ణి, నేను అలాంటి వాణ్ణి ఇలాంటి వాణ్ణి అనుకునేటువంటి మనం, ఇదంతా కూడా మన యొక్క యథార్థ స్వరూపాన్ని కాదు అనుకుంటున్నది, మన యొక్క బాహ్యమైనటువంటి దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటిని గురించి అనుకుంటున్నాం. కానీ మన యథార్థ స్వరూపం ఏమిటంటే అది పరమాత్మే. కాబట్టి నీవు పరమాత్మవే అని తెలియజెప్పటమే ఈ మహావాక్యాల యొక్క ఉద్దేశం. అసలు వేదాల యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ వేదాల ఉద్దేశాన్నే ఒక్కొక్క మహావాక్యం ద్వారా మనకి తెలియజేయటం జరిగింది. కాబట్టి వేదాంతం యొక్క పరాకాష్ట ఇదే, నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్మనే అని అనుభవపూర్వకంగా గ్రహించి ఆ పరమాత్మగా శాశ్వత ఆనంద స్వరూపంగా ఉండిపోవటమే ఈ వేదాంతం యొక్క పరాకాష్ట. ఈ విషయాన్నే ఈ నాలుగు మహావాక్యాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, అందులో ఒక మహావాక్యం ఉంది, అది ప్రజ్ఞానం బ్రహ్మ అని. యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, అందులో చెప్పబడినటువంటి మహావాక్యం అహం బ్రహ్మాస్మి. సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది, దానిలో చెప్పబడినటువంటి మహావాక్యం తత్వమసి అని. అథర్వేదంలో మాండుక్యోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది, అందులో చెప్పబడినటువంటి మహావాక్యం అయమాత్మ బ్రహ్మ అని. నిజంగా ఈ నాలుగు వాక్యాల యొక్క అర్థము కూడా ఒక్కటే. మరైతే నాలుగు ఎందుకున్నాయండి? తత్వమసి అనేటువంటి మహావాక్యం, దీన్ని ఉపదేశ వాక్యం అంటారు. అంటే గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు. ఏమని? తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. అది నీవే అయి ఉన్నావు అంటే ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అని తెలియజేయటమే ఈ తత్వమసి యొక్క అర్థం. దీన్ని ఉపదేశ వాక్యం అంటారు, గురువు శిష్యుడికి ఉపదేశించేది కనుక. ఆ తర్వాత శిష్యుడు సాధన చేయాలి, విచారణ చేయాలి. నేను పరమాత్మని ఎలా అవుతాను, పరమాత్మ నేను ఒకటి ఎట్లా అవుతాము అనేటువంటి విచారణ చేయాలి. ఆ విచారణ చేసినప్పుడు లక్షణ వాక్యాలను ఉన్నాయి, దాన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఏమిటి ప్రజ్ఞానం అని అంటే? జ్ఞానం అంటే మనకు తెలుసు, జ్ఞానం అంటే ఇది మంచని, ఇది చెడని, ఇది ఫలానా వస్తువని, ఇది కాదని, మన యొక్క మనస్సుకి మన యొక్క బుద్ధికి తోచేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇదంతా మన బుద్ధిలో ఉన్నటువంటి తెలివి ఏదైతే ఉందో అదిగో దాన్ని జ్ఞానం అంటాం. ఇదంతా లౌకికమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటిది. కానీ ప్రజ్ఞానం అంటే ఏమిటంటే, ఏదైతే ఈ జ్ఞానం ఉందో, ఈ జ్ఞానాన్ని కూడా గ్రహించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది. ఈ లౌకికమైనటువంటి వస్తువుల్ని కానీ, ఈ ప్రపంచాన్ని కానీ, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని కానీ, వీటి యొక్క తెలివితేటల్ని కానీ, వీటి యొక్క విధుల్ని కానీ, సర్వాన్ని కూడా అలా కేవలంగా ఉండి, సాక్షిగా ఉండి గమనించేటువంటి జ్ఞానం, తెలివి ఏదైతే ఉందో దాన్ని ప్రజ్ఞానం అన్నారు. అదే కేవల సాక్షి. ఆ ప్రజ్ఞానం ఎవరో కాదు, అది బ్రహ్మమే, అది పరమాత్మే అని తెలియజెప్పటం. ఇది ఒక లక్షణ వాక్యం. అలాగనే అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అని చెప్పేది అధర్ణ వేదంలో ఉన్నటువంటి మాండక్య ఉపనిషత్తు చెప్తుంది. ఈ ఆత్మ బ్రహ్మమే అంటే మనం ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా నేను కాదు నేను కాదు నేను కాదని తీసేసుకుంటూ మరి వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే నేను తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి నేను ఆత్మాని గ్రహించి ఆ ఆత్మ ఏదైతే ఉందో ఇది అంతటా ఉన్నటువంటి పరమాత్మే కాబట్టి ఈ ఆత్మ ఆ పరమాత్మే అనేటువంటి భావన మన విచారణ ద్వారా రావాలి. అలా వచ్చినప్పుడు అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మ ఆత్మననుకునేటువంటి నేను అంటే ఈ ఆత్మ బ్రహ్మమే అని అయితే ఈ విచారణ బాగా సాగితే అనుభవం వస్తుంది. అనుభవం వచ్చినప్పుడు పలికేటువంటి పలుకు అనుభవ వాక్యం అంటారు. దాన్నే అహం బ్రహ్మాస్మి అని. అహం అంటే నేను, బ్రహ్మ అంటే పరమాత్మ, అస్మి అంటే అయి ఉన్నాను, నేను పరమాత్మనే అయి ఉన్నాను. ఇప్పటికీ సందేహం అనేటువంటిది ఏమీ లేకుండా సాధకుడు సిద్ధుడవుతాడు. ఏంటి అహం బ్రహ్మాస్మి, ఇంతవరకు కూడా అయమాత్మ బ్రహ్మ ఈ ఆత్మ బ్రహ్మమే అనుకున్నాడు. ఈ ఆత్మ అంటే నేనే, నేనే ఈ ఆత్మని, కనుక నేను బ్రహ్మాన్ని. ఆత్మ బ్రహ్మము గనక, ఆత్మ అంటే నేనే గనక నేను బ్రహ్మాన్ని, కనుక నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవం వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన అనేటువంటి శబ్దం ఆ లోపల నుంచి అలా ఆంతరంగికంగా వినిపిస్తుంది. దీన్నే మనం జీవ బ్రహ్మైక్య స్థితి అని అంటారు. అంటే జీవుడు బ్రహ్మముతో ఏకమయ్యేటువంటి స్థితిని జీవ బ్రహ్మైక్య స్థితి, ఏకత్వ స్థితి. ఉన్నదంతా ఒక్కటే, ఏకత్వం. ఆ ఏకత్వాన్ని తెలియజేసేటువంటివే ఈ నాలుగు మహావాక్యాలు. ఈ మహావాక్యాలను అవగాహన చేసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఈ వాక్యాల యొక్క పైపై అర్థాలను కనుక చూసుకుంటే, అంటే వాటినే వాచ్యార్థాలు అంటారు, ఆ పైపై వాచ్యార్థాలను కనుక చూసుకున్నట్లయితే మనకేమీ ప్రయోజనం కలగదు, అసలు విషయం మనకేం అర్థం కాదు. కనుక వాటి యొక్క లక్ష్యార్థాలని, ఉద్దేశించిన అర్థాలని, అంటే మహర్షులైనటువంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ పదాలను ఇక్కడ ప్రయోగించారో ఆ ఉద్దేశించినటువంటి అర్థాలని, లక్ష్యార్థాలని మనం గ్రహించాలి. ఎప్పుడైతే అలా గ్రహించామో అప్పుడే మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీలవుద్ది, అప్పటిదాకా మన అనుభవానికి రాదు.